ఇప్పుడు మీకోసం పద్మిని గారి సరదా సమయం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్.
డిస్క్లైమర్: ద వ్యూస్, కమెంట్స్ అండ్ కంక్లూషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్ అండ్ నాట్ నెసెసరీలీ ద బిలీఫ్స్ ఆఫ్ మై ఇన్ మీడియా. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
శ్రోతలకు నమస్కారం. మైన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న సరదా సమయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం సరదాగా ప్రవాసీయుల కష్టాల గురించి చెప్పుకుందాం. నమస్కారం, నా పేరు త్రిలోక సంచారమ్మ. ఇప్పుడు నేను ఒక ప్రవాస భారతీయురాలిని కనుక నా పేరు టిఎస్ చారమ్మగా మార్చుకున్నాను. కొంతమంది నా ఇంటి పేరుని ఒంటి పేరుగా మార్చి త్రీ అని కూడా పిలుస్తారనుకోండి, చెవటాయిలకి నోరు తిరగదు కదండి. అందుకే 1, 2, 3లలో ఉన్న త్రీని అందిపుచ్చుకుని పిలిచేస్తూ ఉంటారు. నా ఈ ప్రవాస వనవాసం త్రిశంకు స్వర్గ నివాసం లాంటిది. ఇది నా ఒక్కదాని అభిప్రాయం కాదు, నాలాంటి ఎంతోమంది ప్రవాసీయ వలస పక్షుల హృదయావిష్కరణ. మా శరీరాలు విదేశాల్లోనే ఉన్నాయి, కానీ మా ఆత్మల్లో భారతీయత పాతుకుపోయింది. మా వేషభాషలు విదేశీయం, మా అభిరుచులు అభిప్రాయాలు దేశీయం, మా ఇంద్రియాలు స్వదేశీయం, ప్రాణాలు విదేశీయం. ఇదేం కొత్త ట్యూను అంటారా? మరి మా నోరేమో భారతీయ రుచుల కోసం అల్లాడుతూ ఉంటుంది, మా కళ్ళు సంప్రదాయం కోసం, సంప్రదాయ దుస్తులు వేసుకు తిరిగేవారి కోసం వెతుకులాడుతూ ఉంటాయి, మా ముక్కు అంబికా దర్బార్బతి వారి సువాసన, అమ్మని మర్చిపోలేము, అంబికాని మర్చిపోలేము అంటూ ఆ వాసనల కోసం, భగవంతుడి గుడిలోంచి వచ్చే పవిత్రమైన సుగంధం కోసం వెతుకుతూ ఉంటుంది, మా చెవులు చాగంటి వారి ప్రవచనాల కోసం అల్లల్లాడుతూ ఉంటాయి, ఇక మా చర్మం చిన్నప్పటి నుంచి డబ్బాలు డబ్బాలు చెమటలు కార్చుకుని ఎండలో హాయిగా తిరిగిన అనుభవంతో ఎండ కోసం పడిగాపులు పడుతూ ఉంటుంది. ఇవండి మా ప్రవాసీల కష్టాలు. ఈరోజు మనం ప్రవాసీల కష్టాల గురించి చెప్పుకుంటున్నాం కదా. పిట్ట కథల ద్వారా, పద్యాల ద్వారా, మహనీయుల చరిత్రల ద్వారా, చక్కటి కీర్తనల ద్వారా అమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు, గురువులు నేర్పిన భారతీయ సంప్రదాయ విలువలన్నీ మా ప్రవాసీల నరనరాల్లో రక్తంగా ప్రవహిస్తూ ఉంటాయి. కాశీ, గయా, రామేశ్వరం, మధుర, అయోధ్య లాంటి పుణ్యక్షేత్రాలన్నీ మా స్మృతి పదంలో మెదులుతూనే ఉంటాయి. మన పండుగలు, మన సంప్రదాయ దుస్తుల కళకళ నూరారా తెలుగులో పలకరించే ఆత్మీయులు ఎప్పుడూ మాకు గుర్తొస్తూనే ఉంటారు. మన ఆవకాయ, గోంగూర రుచులు మా నాలుకకు ఎప్పుడు అంటుకుపోయే ఉంటాయి. మరిక్కడ చూస్తేను బారెడు భామలు, జానెడు బట్టలు. మొన్ననే కొత్తగా వచ్చిన ఓ పెద్దావిడ, మా మనవరాలికి మల్లెపూలు జడకూడదాం అనుకుంటున్నాను, జడకుచ్చులు, మల్లెపూలు, అరటి బద్ద, సవరం ఎక్కడ దొరుకుతాయి అని అడిగిందండి. అయ్యో, తల్లోకైనా జడ్లోకైనా చివరికి చెవిలో పెట్టుకోవడానికైనా పేరు తెలియని పూలు తప్పితే మరేమీ దొరకవండి. చాలా కష్టం ఇవన్నీ సంపాదించడం. మీరు వచ్చేటప్పుడు ఇండియా నుంచి తెచ్చుకుంటే బాగానే ఉంటుంది అనగానే పాపం ఆ పెద్దావిడ చాలా దిగులుగా ముఖం పెట్టిందండి. వెంటనే నేను బ్రహ్మాండమైన ఐడియా చెప్పాను. నల్లరంగు ఊలు తీసుకుని ఆ ఊలుని దొంతర్లు దొంతర్లుగా వేసేసి దానితో సవరం కింద జడల్లేసి దాన్నే కుచ్చుల్లాగా కట్టేసేసి చివరికి ఏ పూలు దొరికితే ఆ పూలతోటి కాస్త అలంకారం చేసేసి ఆ సరదా కాస్త తీర్చేసుకోమన్నాను. దాంతో ఆ పెద్ద ఆవిడకి కాస్తంత ఊరట లభించిందన్నమాట. అయినా గడియారం ముళ్ళుతో పాటు డబ్బు కోసం పరిగెడుతూ వండుకోవడానికి తినడానికి కూడా సమయం లేక రొట్టె ముక్కలో పచ్చికూరలో తినాల్సి వచ్చినప్పుడు మన ఆవకాయని గోంగూరని తలుచుకుని మా మనసులు మమ్మల్ని నిరసించే సందర్భాలు అనేకం ఉంటాయండి. పై నవ్వులు, పై మెరుగులు, పై పై మాటలు తప్పనిసరే వింటున్నప్పుడు హఠాత్తుగా మన వాళ్ళెవరైనా ఇలా ఫోన్ చేసినప్పుడు ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. గంపెడుకాయ కూర, బెండకాయలు కొని హాయిగా వండుకు తిందామని చెప్పేసేసి కూర పోపులో వేయంగానే ఊట బావిలోంచి నీళ్లు ఊరినట్టు కూరల్లోంచి ఊరే నీళ్లను చూస్తూ అసలు ఆ రుచి మన గాలిలో, మన భూమిలో, మన నీళ్లలోనే ఉంది అని నిస్సహాయంగా చప్పిడి కూరలు తింటూ ఉంటాము. చదువులకి, ఉద్యోగాలకి భారత్ నుంచి విదేశాలకు వచ్చినప్పుడు ఈ గాలి, ఈ నీళ్లు, ఈ మనుషులు, వాళ్ల తీరులు వీటికి అలవాటు పడేందుకు పడే పాటలు ఒక పక్క, జీవిక కోసం అక్కడా ఇక్కడా తప్పనిసరి చేయాల్సిన పార్ట్ టైం ఉద్యోగాలు మరో ప్రక్క మమ్మల్ని తిప్పలు పెడతాయి. చెక్క మేడల్లో ఒంటి పక్షుల్లా బతుకుతూ త్వరగా సంపాదించేసుకుని 4-5 ఏళ్లలో తిరిగి వెళ్ళిపోవాలి అని పదే పదే తీర్మానించుకోవడం మాకు అలవాటే. ఇవి న్యూ ఇయర్ రిజల్యూషన్స్ లాగే ఉంటాయన్నమాట. సొంత ఇంట్లో సొంత వారికి పెళ్ళిళ్ళు అవి జరుగుతుంటే, పెద్ద పెద్ద వేడుకలు, పండుగలు సంబరంగా జరుపుకుంటుంటే వాళ్ళు మమ్మల్ని రమ్మని ఆహ్వానించినప్పుడు వెళ్ళలేక ఉండలేక మదనపడుతూ డాలర్ల లెక్కలు కుక్కిరాయిల్లా ఆత్మీయతల్ని వెక్కిరిస్తుంటే మనస్సాక్షి ముందు ఎన్నోసార్లు మేము దోషులుగా నిలబడుతూ ఉంటాం. ఏడాదికో 2 ఏళ్లకో విసిగిపోయి మన వాళ్లని చూసి రావాలన్న బలమైన కాంక్షతో అందరికీ బహుమతులు కొనుక్కుని గంపెడాసతో సొంతగడ్డకు వచ్చి యుగాలు, క్షణాల రోజులు గడిచిపోతూ ఉంటే అమ్మో అప్పుడే తిరిగి వెళ్ళిపోవాలా, మళ్ళీ అక్కడ ఒంటిగా ఉండాలా అని మాలో మేం బెంగపడ్డాం మాకు ప్రతిసారి అనుభవము. తిరిగి వెళ్లలేక అమ్మ ఇచ్చిన పచ్చళ్ల సీసాలు అమ్మంత పదిలంగా పొదువుకుని వెళ్తుంటే విమానాశ్రయాల్లో వాటిని లాక్కుని మా కళ్ళ ముందే చెత్తబుట్టల్లో వేస్తుంటే కస్టమ్స్ చెక్ చేసే వాళ్ల మీద వచ్చిన పీకల్లోతు కోపం మాకు అలవాటే. ఒక్కసారి భారతదేశానికి వెళ్ళి వస్తే ప్రయాణ ఖర్చులకు ఇక్కడి కార్లు, అక్కడి కార్లు అన్నీ నిండిపోయి అప్పులు పెరిగిపోయి అవి తీర్చుకోవడానికి మళ్ళీ 2-3 ఏళ్ళు కూలీ చీమల్లా కష్టపడ్డం మాకు అలవాటే. సరే వెళ్లకుండా పోని 4-5 ఏళ్ళు అక్కడే ఉండిపోయామనుకోండి, అప్పుడు కూడా కొన్ని కష్టాలున్నాయనుకోండి, ఏమవుతుందంటే భారతదేశం నుంచి దానానికో, ధర్మానికో, లేకపోతే చదువుకో, తేనెకో దానికి కొంతమంది సహాయం అడుగుతూ ఉంటారు. అంతేకాక అయిన వాళ్ళు కొందరు వాళ్ళకేంటి విదేశాల్లో అప్పనంగా సంపాదిస్తున్నారు అన్న భావనతో మమ్మల్ని ఏటీఎం మెషిన్లలాగా, గిఫ్ట్ ప్యాకుల్లాగా చూస్తూ ఉంటారు. చక్కగా ర్యాప్ చేసిన మంచి బహుమతిలాగా మేము అనిపిస్తూ ఉంటామండి. విదేశాల నుంచి మేము ఎప్పుడొచ్చినా సరే మాకేమిటి తెచ్చారు, మాకేమిటి తెచ్చారు అని మా పెద్ద పెద్ద పెట్టెల వంక అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా వితరణలు, పెళ్లిళ్ళు, మిగతా అంశాలకైతే చెప్పనే వద్దు. ఏరా మనోళ్ళ గుళ్ళి కడుతున్నారట, ఓ పని చెయ్యి, 10,000 నా అకౌంట్లో వేసేసేయి, నువ్వు అక్కడున్నావు కదా ఇస్తానని నేను మన మున్సబు గారికి చెప్పేశాను అని పెద్దవాళ్ళు చేసే ప్రమాణాలన్నీ ఆ మిన్ను విరిగి మీద పడ్డట్టు మా నెత్తిన పడుతూ ఉంటాయండి. ఇవండి మా ప్రవాసీ కష్టాలు.
పద్మిని గారి సరదా సమయం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
You are listening to Mind Media, the voice of India.
స్వరమాలిక అమెరికా నుండి వింటున్నారు. ఏ దేశమేగినా ఎందుకాలిదినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్ ఇలా ఎన్నో విషయాల్ని మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు, ప్రతి శనివారం మంగళవారం మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు భారత కాలమాన ప్రకారం, అలాగే అమెరికా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం. స్వరమాలిక కార్యక్రమాలను మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా అందిస్తున్నాము. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి, అమెరికా నుండి.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్. భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్ కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు పద్మిని గారి సరదా సమయం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్డ్.
సరదా సమయం కార్యక్రమానికి శ్రోతలకు పునఃస్వాగతం అండి. గ్రీన్ కార్డ్ లేక విదేశీ పౌరసత్వం ఎప్పుడు అల్లంత దూరాన రెపరెపలాడుతూ మమ్మల్ని ఊరిస్తూ ఉంటుంది. ఇదే పౌరసత్వం కోసం మా పిల్లల్ని కూడా ఇక్కడే కంటూ ఉంటాం. వాళ్ళని విదేశీ బొమ్మల్లా అక్కడే పెంచుతూ మధ్య మధ్య మన దుస్తులు తొడిగి మురిపంగా చూసుకోవడం మాకందరికీ అలవాటే. సంక్రాంతి పండుగ నుంచి ఇక మా కష్టాలు మొదలు. సంక్రాంతికి పిల్లలకి భోగి పళ్ళు పోయాలనుంటుంది, కానీ భోగి పళ్ళు దొరక్క ఏ చెర్రీ పళ్ళు లేకపోతే ఏ ద్రాక్ష పళ్ళతోటో సరిపెట్టాల్సి ఉంటుంది. ఉగాదికి వేపపూత షడ్రుచులు దొరకవు. ఉగాది పచ్చడి చెయ్యలేక పెట్టలేక తిప్పలు. దసరాకి బొమ్మల కొలువులు పెట్టించాలని ఒక సరదా, కానీ అది తీరదు. దీపావళికి అందరూ హాయిగా టపాకాయలు కాల్చుకుంటూ ఆనందంగా ఉంటే అక్కడ టపాకాయలు కాలిస్తే స్మోక్ డిటెక్టర్లు గుర్తిస్తాయి కనుక అసలు టపాకాయలు కొందామన్నా దొరక్క మా తప్పనిసరి బతుకులకి మమ్మల్ని మేమే తిట్టుకుంటూ ఉంటాము. మా పిల్లలు మన భాష మాట్లాడాలో అక్కడి భాష మాట్లాడాలో తెలియక తికమక పడుతూ ఉంటే ఏ గూటి చిలక ఆ గూటి పలికే పలకాలని వాళ్ళని అమ్మ భాషకి దూరం చేసేస్తూ లోనే కాస్త మదన పడుతూ ఉంటాము. ఇంతకీ పిల్లలకి 5వ తరగతి దాకా అసలు చదువే లేదండి. పోనీ ఏదైనా మొండితనం పెంకితనం చేస్తుంటే గబుక్కున 2 అంటిద్దామంటే పోలీసులకి ఫోన్ చేయడం అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పిస్తారండి. ఇలా పిల్లల్ని గట్టిగా కోప్పడితే వాళ్ళు తెలిసి తెలియక పోలీసులకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చేసి చివరికి అది చిలికి చిలికి గాలివానై మా పాస్పోర్ట్లు వీసాల మీదకి వస్తుందేమో అన్న భయంతో ఆఘమేఘాల మీద విదేశాలు ఖాళీ చేసేసి స్వదేశానికి వచ్చేసిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఎంతమందో చెప్పలేవండి. భవిష్యత్తులో ఉన్నత విద్య ఉద్యోగం పేరుతో తమ మాతృదేశాల్లో కాక ఇతర దేశాల్లో నివసించే మాలాంటి ప్రవాసీల సంఖ్య మరింత పెరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాయి. ఇంతేకాదండి, ఇక్కడ మరో గమ్మత్తు కూడా ఉంది. పిల్లలు పుట్టే ముందే వాళ్లకు ఒక ప్రత్యేకమైన గది, వాళ్ల గదిలో వాళ్ళకి ఆడుకోవడానికి బొమ్మలు, వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఉయ్యాల, ఇవన్నీ ఏర్పాటు చేయాలి. ఇక్కడి ప్రభుత్వాలు వచ్చి మనం అన్ని సక్రమంగా ఏర్పాటు చేశామా లేదా అన్నది పర్యవేక్షిస్తాయి. ఒకవేళ గనక మన పిల్లలకు ఒక ప్రత్యేకమైన గది, ఒక ప్రత్యేకమైన క్రిబ్ అంటే ఒక ఉయ్యాల ఇవన్నీ లేకపోతే గనక వాళ్ళు పిల్లల్ని వాళ్ల కస్టడీలోకి తీసుకుని వాళ్ల గృహాల్లో వేసేస్తారండి. ఆ తరువాత ఏడాదికొక్కసారి మాత్రం కేవలం అరగంట పాటు మన పిల్లల్ని చూసుకునే అవకాశాన్ని మనకిస్తారు. చెప్పండి, ఎంత కష్టాలు కదా ప్రవాసీలవి. ఈరోజు మనం సరదాగా ప్రవాసీల కష్టాల గురించి చెప్పుకుంటున్నాం కదా. అసలు భారతావనిలో పిల్లల్ని ఎలా పెంచుతారండి? మంచినీళ్ల గ్లాసు దగ్గర నుంచి కూర్చున్న చోటికి అందించి వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేస్తూ ఉంటారన్నమాట. అమ్మలో అమ్మమ్మలో వండి పెడితే హాయిగా తిని కూర్చుని టీవీలో కాలక్షేపానికి సినిమాలకు వెళ్లే సందర్భాలు ఉంటాయి. అటువంటిది ఇక విదేశాలకు వచ్చేసరికి అక్కడ పనివాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఎంత సంపాదించినా సరే కిన్నెలు తోముకుంటూ బట్టలు తుక్కుంటూ వారానికి ఒక్కసారి ఇల్లు దులిపి తుడుచుకుంటారు గనక వీకెండ్లో వాక్యూమ్ క్లీనర్తో ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ కార్పెట్లు దులుపుకుంటూ కార్లు గార్డెన్లు శుభ్రం చేసుకుంటూ చివరికి స్వీపర్ నుంచి హౌస్ కీపర్ దాకా అన్నీ మేమే అయిపోతూ ఉంటాం. ఎప్పుడైనా సరదాగా స్నేహితుల్ని ఇంటికి విందుకో వినోదానికో పిలిస్తే మా వీకెండ్ అంతా వంటలకి పంటలకే సరిపోతూ ఉంటుంది. విదేశాలకు వచ్చిన వాళ్లకు మరొక పెద్ద సమస్య పెళ్లి. అమ్మో, అక్కడుండేవాళ్ళ విదేశాల్లో ఉండేవాళ్ళ మేమివ్వం బాబు అంటున్నారు. అరే, ఎందుకివ్వరు? విదేశం అంటే విలాసాలు, విదేశం అంటే మరింత మెరుగైన జీవనశైలి, డబ్బు అని చెప్పి ఒకప్పుడు అనుకునేవారు ఏమో, కానీ ఇప్పుడెవరూ అనుకోవట్లేదండి. కారణం ఏమిటంటే తీరా పిల్లని విదేశాల్లో ఉండే వాళ్ళకి ఇచ్చిన తర్వాత పెద్దలు అక్కడికి పురుళ్ళకి పుణ్యాలకి వెళ్ళాలి. తీరా వెళ్ళిన దగ్గర నుంచి అంతవరకు ఇంటి పనులు కష్టాలు అలవాటు లేని వీళ్ళందరూ ఆ లంకంత కొంపలకి సేవ చేస్తూ ఆ పిల్లలకి సేవ చేస్తూ ఇంట్లో గిన్నెలు తోముకుంటూ బట్టలు తుక్కుంటూ మరీ దీనమైన పనివాళ్ల పనులన్నీ చేసుకుంటూ అతి కష్టం మీద బతకాలండి. కాబట్టి ప్రస్తుతం ఉన్న తరంలో ఒక వినికిడి ఏంటంటే, మా పిల్లల్ని అసలు మేము విదేశాలకు ఇవ్వవండి, ఇస్తే వాళ్ళ వెనకాల మేం కూడా వెళ్లాల్సి ఉంటుంది, మేము అక్కడికి వెళ్ళాలేము, మేము అక్కడ చెయ్యాలేము అంటూ ఉంటారు. మరొక పెద్ద ఇబ్బంది డాక్టర్లదండి. మనకి ఇక్కడ అడపాదడప ఏదైనా ఇబ్బంది వస్తే గబుక్కున ఏ మెడికల్ షాప్కో వెళ్ళి, బాబు ఇలా ఉంది, దీనికి ఏదైనా మందు ఇవ్వు అని చెప్పి ఒక మాత్ర తెచ్చుకుని వేసుకుంటాం. కానీ విదేశాల్లో ఏడాదిలో ఒక్కసారి ఎవరైనా యాంటీబయాటిక్ వాడితే గనక మళ్ళీ ఆ ఏడాది మొత్తం దాకా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్పితే ఏ మందుల షాప్లోనూ యాంటీబయాటిక్ అంటూ ఇవ్వరండి. అదీ కాకుండా పిడుక్కి పెళ్లికి ఒకటే మంత్రం అన్నట్టు జలుబుకైనా జ్వరానికైనా దగ్గుకైనా ఏ నొప్పికైనా ఒకటో రెండో టాబ్లెట్లు ఉంటాయండి అంతే. అందుకని తప్పి జారి మా విదేశాలకు ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళ మందులన్నీ ముందుగానే కొనుక్కుని ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారండి. చీటికి మాటికి డాక్టర్ల దగ్గరికి వెళ్దామంటే కుదరదండోయ్, అపాయింట్మెంట్ తీసుకునే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నిరీక్షణలుంటాయి. ఫలానా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళమని జనరల్ ఫిజిషియన్ ప్రిస్క్రిప్షన్లో రాస్తే తప్పితే ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడానికి లేదు. అంతవరకు యాక్సిడెంట్ అయినా నొప్పులొచ్చినా అలా ఓర్చుకుంటూ బతకాల్సిందేనండి.
పద్మిని గారి సరదా సమయం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
హాయ్, నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
రావు గోపాల్ రావు సార్ ఏం చెప్పిండు, ఎప్పటికీ తినుడు తాగుడు పండుడు ముచ్చట్లు చెప్పుడు ఇట్లా ఏటకారాలు. గీయన మనిషి అన్నాక జరంత కళాపోసన్ ఉండాలన్నాడు. ఎన్నెలమ్మ ఏటకారాల రెండవ భాగంలో ఒక వారము యాసకథలు, ఇంకొక వారము అంతరించిపోతున్న కళలు, మళ్ళొక పారి మా కెనడాలున్న చిచ్చర పిడుగులతోని ముచ్చట్లు, ఇవన్నీ చెప్పుకుందాం. తప్పక ఇనుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారము 2:30 to 3:30 వరకు. తప్పకింటారు కదా. ఇది మైండ్ మీడియా, కెనడాకెంచి వస్తున్న భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. శ్రోతల కోసం కవి రహీం యొక్క దోహా. రహిమన్ విపదా తూ భలి జో థోరే దిన్ హోయ్, హిత్ అనహిత్ యా జగత్ మే జానీ పరత్ సబ్ కోయ్. దోహా మరి ఒకసారి. రహిమన్ విపదా తూ భలి జో థోరే దిన్ హోయ్, హిత్ అనహిత్ యా జగత్ మే జానీ పరత్ సబ్ కోయ్. ఈ దోహా యొక్క భావం, కష్టాలు బాధలు ఉన్నప్పుడే మంచి చెడు ఎలా ఉంటుందో తెలిసి వస్తుంది. కష్టాలలో ఆదుకునేవాడే మనిషి. ఎవరైనా సరే దుఃఖంలో ఉన్నప్పుడు సహాయం చేయడం మనిషి యొక్క ధర్మం. ధన్యవాదములు.
మైండ్ మీడియా ట్విట్టర్. తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు పద్మిని గారి సరదా సమయం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్డ్.
ప్రవాసీలతో మరో పెద్ద సమస్య ఏంటంటే, వాళ్ళు తరచుగా ఇక్కడికి రారు కనుక మెరుపు వేగంతో ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ వాళ్ళకి తెలియవు. ఉదాహరణకి, ఒక 7-8 ఏళ్ల క్రితం భారతానికి వచ్చిన ప్రవాసీలు ఉన్నారనుకోండి, వాళ్ళకి అప్పట్లో మోకాలు దాటి వచ్చే పంజాబీ డ్రెస్సులు మాత్రమే తెలుసు. ఆ తర్వాత షార్ట్ టాప్స్ వచ్చాయి, పటియాలాలు వచ్చాయి, లెగ్గింగ్స్ వచ్చాయి. ఇవన్నీ చూసి మొదట్లో, అయ్యో మీరు ఇలాంటి బట్టలు వేసుకుంటారా, మేమైతే విదేశాల్లో చక్కగా చీరలు కట్టుకుంటాం, మేమైతే ఇలాంటి డ్రెస్సులు తప్ప వేసుకోమమ్మా అని మొదట్లో అందరినీ చూసి ఆశ్చర్యపోయిన వాళ్ళు కూడా చివరికి తమ తోటి చెల్లెలే ఇటువంటి బట్టలన్నీ వేసుకుని వస్తూ ఉంటే చూసి వాళ్ళు కూడా ఇలాంటివే కొనుక్కుని ఇలాంటివే వేసుకోవడం జరుగుతుందండి. ఉన్నది ఇక్కడైనా అక్కడైనా ఎప్పటికైనా ఈ పరిణామం అనే ప్రవాహంలో కలవాల్సిందే కదండి. మరి సరే, ప్రవాసీల గురించి సరదాగా చెప్తానని ఇవాళ సంభాషణ అంతా చాలా గంభీరంగా సాగుతోంది అనుకుంటున్నారు కదా, అందుకే సరదాగా ఒక ప్రవాసీ గురించి రాసిన ఒక వ్యాసాన్ని మీకు ఇప్పుడు వినిపిస్తాను. ఊరుకోమ్మా, కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయా అంటారు కదండి. అలాగే తాజాగా వచ్చిన కష్టాల్లో కరెంటు కష్టాలని కూడా కలుపుకోవచ్చు. కష్టాన్ని కష్టంగా భావించి కలతపడితే అవి మనిషిని మనసుని కాల్చేస్తాయి. కష్టాల మీద వ్యంగ్యపు కళ్ళాపి జల్లి చక్కటి నవ్వుల ముగ్గులు పెట్టుకుంటే అవి అందమైన జీవిత పాఠాలై మనసులో చెరగని ముద్రని వేస్తాయి. అలాంటి ప్రయత్నమే ఈ చిన్ని వ్యాసం. ఆకస్మిక పెళ్లి కోసం హఠాత్తుగా విదేశాల్లోంచి ఊడిపడ్డ ఒక ప్రవాస భారతీయుడు సమయాభావం వల్ల పెళ్లి ముందు రోజు దిగపడ్డారు. ఆన్లైన్లో పెళ్లి చూపులు, చాటింగ్లో అభిరుచులు, వీడియో కాన్ఫరెన్స్లో తాంబూలాలు పుచ్చుకున్నారు. ఓహో, ఇక్కడ పెళ్ళంటే అంతా లాభమే. బోలెడన్ని కానుకలు, చదివింపులు, సందడి. ఊహల్లో తేలిపోతున్నాడు పెళ్లి కొడుకు. పెళ్లికి వచ్చిన చుట్టాలంతా పెద్ద పెద్ద పెట్టెలతో దిగిపోయారు. ముందుగా మామగారు అల్లుడికి ఒక జోడెడ్ల బండిని కానుకగా ఇచ్చాడు. మనసులో స్కోడాకార్ని ముద్రించుకున్న ప్రవాసీ అలిగాడు. అదేమీ పట్టనట్టు అందరూ, ఆహా, బహుళ ప్రయోజనాలు కల అద్భుతమైన కానుక, మీ మామగారు అసాధ్యుడోయ్. ఇప్పుడు భారతావనిలో పెరిగిన పెట్రోల్ ధరలకి జనాలు కార్లు స్కూటర్లు నడపడం ఎప్పుడో మానేశారు. సైకిల్ రిక్షాలాగా మనం తొక్కనక్కర్లేకుండా ఎక్కి కూర్చుని దర్జాగా తిరగచ్చు. నువ్వు చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం కాస్త రెసిషన్ పుణ్యమా అని ఊడిపోతే ఎంచక్క జోడెట్ల బండి సాయంతో సొంత ఊరిలో వ్యవసాయం చేసుకోవచ్చు. ఎంతైనా నువ్వు అదృష్టవంతుడివి అంటూ పెళ్లి కొడుకు బుగ్గలు చిదిమారు అమ్మలక్కలు. చిన్నమావగారు రుబ్బురోలు, రోకలి, పత్రం కానుకగా ఇచ్చారు. పిన్నత్తగారు 10 లాంతర్లు, విసనకర్రలు బహుమతిగా ఇచ్చింది. పెళ్లి కొడుకు బాబాయి ఒక బాయిలరు, 10 బస్తాల చితుకులు చదివించాడు. పెదనాన్న రెండు గంగాళాలు రెండు గుండిగలు ఇచ్చాడు. ఒక బంధువు చెంబిస్త్రీ చేసుకోవడానికి ఇత్తడి చెంబు ఇచ్చాడు. ఇంకో బంధువు ఉట్టి మట్టి కుండలు ఇచ్చాడు. మరొక ఆవిడ కాలక్షేపానికి కొన్ని పుస్తకాలు, పులి మేక ఆట, గచ్చకాయలు, చింతపిక్కలు ఇచ్చింది. పల్లెటూళ్ళలో చిన్న హోటల్ నడుపుకునే చుట్టం ఉచితంగా ఒక ఊకపోయి కట్టించి ఇచ్చి ఏడాది పాటు ఊక కానుకగా ఇస్తానని హామీ ఇచ్చాడు. అప్పటిదాకా ఆశతో సహనంతో ఉన్న పెళ్లి కొడుక్కి మతిపోయింది. వెర్రి చూపులు చూస్తున్న అతని భావాలు అర్థమైన అనుభవైక వేద్యుడైన పాత ప్రవాసి పక్కకి తీసుకెళ్లి అతనికి ఇలా గీతోపదేశం చేశాడు. చూడు, ప్రస్తుతం భారతదేశం నువ్వు విదేశాలకు వెళ్ళినప్పుడు పరిస్థితుల్లో లేదు. తగినంత పెట్రోలు, గ్యాస్ నిల్వలు లేవు. ఉన్నవన్నీ రేట్లు పెరిగిపోయాయి. అందుకే జనాలు నెమ్మదిగా వాహనాలు త్యజించారు. ఇంకెన్నాళ్ళు ఇలా సాగుతుందో తెలీదు. వర్షాలు లేవు. భూగర్భ జల నిల్వలు తగ్గిపోతున్నాయి. నీటికి కటకట. కరెంటు లేదు. మొన్న రాజధాని నగరమైన ఢిల్లీ ఇంకా పరిసర ప్రాంతాల్లో 2-3 రోజుల పాటు విద్యుత్ సరఫరా లేక అంధకారం అలుముకుంటే నాయకులు ఏమీ చేయలేక చోద్యం చూస్తూ కూర్చున్నారట. విద్యుత్ సరఫరా లేకపోతే మిక్సీ, గ్రైండర్, ఇస్త్రీ పెట్టే, నీళ్ల మోటార్లు, గీజర్లు, టీవీ, ఫ్రిడ్జులు ఇవేమీ పనిచేయవు కదా. అందుకే అందరూ పాత తరహాలో జీవితం గడపడానికి అలవాటు పడిపోతున్నారు. ఆ రకంగా ఈ బహుమతులన్నీ నీకు వెళ్ళలేని కానుకలే. నువ్వు కూడా కొన్నాళ్ళు ఇక్కడే ఉంటే నీకే అర్థమైపోతుందిలే. మొత్తానికి నేను చెప్పొచ్చేది ఏమిటంటే, అతిగా పురోగమించిన ప్రగతి తిరోగమన బాట పట్టింది. అలవాటు పడు అదన్నమాట అన్నాడు. మరి ఈ విపత్తు నివారించడానికి ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోవట్లేదా అడిగాడు ప్రవాసి ఇంకా నమ్మలేనట్టు. అమాయకుడా, ఎందుకు తీసుకోవట్లేదు? కరెంటు చీమల పెళ్లిళ్లు చేసింది. కరెంట్ అఫైర్స్ చదివి నెమరేసుకుంది. అయినా కరెంటు ఉత్పత్తి కాలేదు. మేఘమదనం చేసింది. కప్పల పెళ్లిళ్లు చేసింది. వర్షాలు రాలేదు. కొండంత పేడ తెచ్చి గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేద్దామని చూసింది. కంపు భరించలేక వదిలేసింది. ప్రకృతి నుంచి పెట్రోల్ తీద్దామని చూసింది. ఆ ప్రయత్నం వికటించింది. ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో, మన ప్రభుత్వం సృజనాత్మకంగా చేయని ప్రయత్నమే లేదు. అయినా మన దురదృష్టం కొద్దీ ఏమీ ఫలించలేదు అన్నాడు. జ్ఞానోదయమైన ప్రవాసి మారనివాడు మనిషే కాడు అని తనకు తాను సర్ది చెప్పుకుని, నా జన్మభూమి ఎంత అందమైన దేశము అని పాడుకుంటూ జోడెడ్ల బండిలో కానుకలన్నీ పెట్టుకుని పెళ్లి కూతురుతో సహా ఆనందంగా ఎక్కి కూర్చుని గచ్చకాయలాడుకుంటూ వినోదించాడు. అదండి
పద్మిని గారి సరదా సమయం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు చెరుకు రామమోహన్ రావు నమస్కారములు. నేను సంస్కృతి సౌరభము అన్న కార్యక్రమమును నిర్వహిస్తూ ఉన్న విషయము మీకు తెలిసిందే. ఇందులో ఆర్షధర్మమును గురించి, మన ఋషులను గురించి, మన దేశం యొక్క గొప్పదనమును గురించి, దేశముపై యువతకు కలగవలసిన బాధ్యతను గురించి తెలుపుతూ వస్తూ ఉన్నాను. మీరు ఆదరిస్తూ ఉన్నారు. మీరు ఇదే విధముగా ఆదరించితే ఈ దేశము యొక్క ఔన్నత్యమును ప్రపంచమున నిరుపమాన స్థితికి తీసుకురాగలుగుతారు. తప్పక ఆదరించుతారు కదూ. శుభం భూయాత్.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
అష్టాచమాడించవే మనసని గవ్వే మువ్వలా
సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా, మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialo వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు పద్మిని గారి సరదా సమయం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్డ్.
శ్రోతలకి కార్యక్రమానికి పునఃస్వాగతం. అలనాటి వీర నారీమణుల దగ్గర నుంచి ఈనాటి విజేతల వరకు రకరకాల రంగాలలో ప్రతిభను చాటుతున్న మహిళా మనుల గురించి ఈ రోజును మనం ప్రస్తావించుకుంటున్నాం కదా. పరుగు పెట్టిందంటే ఆమె చిరుతను గుర్తుకొస్తుంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలలోనే ఎన్నో పథకాలు సాధించిన క్రీడాకారిణి ఆమె. విదేశాలకు వెళ్ళినప్పుడు వాతావరణం సరిపడక శరీరం సహకరించేది కాదు, అయినా క్రీడల్లో పాల్గొని పథకాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి. పోరాట పటిమకు అవార్డులు రివార్డులు ఎన్నో ఆమెను వరించాయి. పరుగుల చిరుతగా పేరు పొందిన అనురాధ బిస్వాల్ ఆమె. భారతదేశంలో ఇండియన్ ట్రాక్ ఫీల్డ్ అథ్లెట్ క్రీడలో గుర్తింపు పొందిన క్రీడాకారిణి అనురాధ బిస్వాల్. ఒడిశా నుంచి ప్రత్యేకంగా 100 మీటర్స్ హర్డిల్స్ క్రీడలో రాణించారు ఆమె. ఇప్పటి వరకు 100 మీటర్స్ హర్డిల్స్ లో ఆమె రికార్డ్ జాతీయంగా 13.38 సెకండ్స్ రావడంతో చరిత్ర సృష్టించారు. ఈ రికార్డును విశ్వాల్ ఆగస్టు 26, 2002లో ఢిల్లీలో నెహ్రూ స్టేడియంలో జరిగిన డిడిఏ రాజా బాలేంద్ర సింగ్ జాతీయ సర్క్యూట్ లో సాధించారు. అనురాధ బిస్వాల్ 2000 సంవత్సరంలో జెప్తాలో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ లో 13.40 సెకండ్స్ లో 100 మీటర్లు పూర్తి చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. జకార్తాలో బిస్వాల్ అత్యుత్తమ ప్రదర్శనకు బ్రాంజ్ పథకాన్ని అందుకున్నారు. అంతేకాకుండా ఒడిశాలోని భువనేశ్వర్ లో 4 జూనియర్ మేనేజర్ గా ఆమె ఉద్యోగం చేస్తున్నారు. 80 బంగారు పథకాలు, 50 సిల్వర్ పథకాలు, 37 బ్రాంజ్ పథకాలను ఆమె మన దేశానికి సాధించి పెట్టారు. అతి చిన్న వయసులో చాలా ఎక్కువ పథకాలు సాధించి పెట్టడం విశేషం. అంతర్జాతీయంగానే కాకుండా అనేక మ్యాచ్లలో రాణించి పలు పథకాలు సాధించి మన దేశానికి గర్వకారణంగా నిలిచిన మహిళ అనురాధ బిస్వాల్. ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యాన్ని జయించిన ఒక సాహస మహిళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆత్మవిశ్వాసంతో ఆమె అంగవైకల్యాన్ని జయించింది. వీల్ చైర్కు పరిమితం కాకుండా సాహస క్రీడల్లో తన సత్తాను చాటుకుంది. స్విమ్మింగ్ లోనూ అంతర్జాతీయ అథ్లెట్ బైకర్గాను అవార్డులు గెలుచుకుని రికార్డులు సొంతం చేసుకుంది. అనుకున్నది సాధించడమే ధ్యేయంగా అనారోగ్యాన్ని లెక్క చేయని దీపా మాలిక్ ఆమె. ఈమె లింకా బుక్ లోను అనేక సార్లు స్థానం సంపాదించింది. సైనిక మహిళ దీపా మాలిక్. 45 ఏళ్ల దీపా మాలిక్ కు 1999లో వెన్నుపై కణితి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. వీల్ చైర్ లోనే జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాల్యం నుంచే సాహసోపేత క్రీడలపై అత్యంత అభిమానం ఉన్న దీపా ఎప్పుడూ ఇతర పిల్లలకు భిన్నంగానే ప్రవర్తించేది. తన బైకింగ్ అభిరుచికి మద్దతునిచ్చే వ్యక్తులనే వివాహమాడేందుకు ఆమె నిర్ణయించుకుంది. అటువంటి వ్యక్తి తారసపడడంతో కేవలం 20 ఏళ్లకే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ తరువాత ఆమె జీవితం అనుకోని మలుపు తిరిగింది. 15 ఏళ్ల క్రితం అంటే 36 ఏళ్ల వయసులో వెన్నెముకకు కణితి ఏర్పడడంతో 3 ట్యూమర్ సర్జరీలను ఆమె చేయించుకుంది. భుజాల్లో 183 కుట్లు పడ్డాయి. అనంతరం దీప పక్షవాతం బారిన పడి అంగవైకల్యానికి గురైంది. అయితేనే ఆమె పట్టుదల మాత్రం వీడలేదు. 36 ఏళ్ల వయసులో తన క్రీడా జీవితాన్ని ప్రారంభించింది. భర్త కార్గిల్ యుద్ధంలో పోరాడుతున్న సమయంలో దీపా మాలిక్ కు కష్టాలు ప్రారంభమయ్యాయి. కుమార్తెల్లో పెద్ద కూతురు దేవికకు జన్మతః వైకల్యం ఉండడంతో ఆమెపై ప్రత్యేక శ్రద్ధను చూపించాల్సి వచ్చేది. అయితే సైనిక నేపథ్యం ఉండడంతో ఈ పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనేందుకు దీపా సిద్ధపడింది. యుద్ధంలో భర్త పోరాడుతున్న సమయంలోనే అతనికి తోడు కోరుకునే అవకాశం లేకపోగా బలాన్ని ఇవ్వాల్సి వచ్చింది. పరిస్థితులను అంగీకరించి దీపా జీవన పోరాటానికి సిద్ధపడింది. భర్త 2 యుద్ధాలను గెలిచాడు. కార్గిల్ నుంచి సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికే దీపా ట్యూమర్ల చికిత్స చేయించుకుంది. కణతలను తొలగించారు కానీ వీల్ చైర్ కు పరిమితం అవ్వాల్సి వచ్చింది. అయితే నాలుగు గోడల మధ్య ఉండేందుకు ఆమె ఏమాత్రం అంగీకరించలేదు. 3 సంవత్సరాల కాలం తర్వాత భర్త మద్దతుతో తిరిగి తన సాహస యాత్రను ప్రారంభించింది. అనుకున్నది సాధించేందుకు నడుం బిగించింది. దీపా తనకు అమితంగా ఇష్టమైన బైకింగ్ కోసం మోటార్ స్పోర్ట్స్ అసోసియేషన్ లో చేరి తర్ఫీదును పొందింది. 0 డిగ్రీల ఉష్ణోగ్రతలో 8 రోజుల్లో 1700 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఆక్సిజన్ కూడా సరిగ్గా అందని విభిన్న వాతావరణ పరిస్థితుల్లో 18,000 అడుగుల ఎత్తులో తన ప్రయాణం కొనసాగించింది. వైద్య పరీక్షల అనంతరం మోటార్ స్పోర్ట్స్ లైసెన్స్ ను పొందింది. బైకింగ్ లో అప్పటికే అనుభవం ఉన్న ఆమె భుజాల్లో బలం చేకూరేందుకు స్విమ్మింగ్ కి కూడా ప్రారంభించింది. 2012లో దీప స్విమ్మింగ్ లో అర్జున్ అవార్డును గెలుచుకుంది. వివిధ రకాల క్రీడల్లో 54 జాతీయ గోల్డ్ మెడల్స్ ను, 13 అంతర్జాతీయ పతకాలను సాధించింది. వైకల్యంతో క్రీడల్లో ప్రయాణం సాగించిన ప్రపంచ మొట్టమొదటి మహిళగా గుర్తింపును పొంది లింకా బుక్ లో 4 సార్లు తన పేరును నమోదు చేసుకుంది. దీప తన నిరంతర సాధన కోసం కొల్హాపూర్ లో ఉండే కుటుంబానికి దూరంగా ఒంటరిగా గుర్గావ్లో నివసిస్తూ నేటికీ తన కృషిని కొనసాగిస్తూనే ఉంది.
పద్మిని గారి సరదా సమయం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం ఒక భర్తృహరి సుభాషితం. అఘము వలన మరల్ చుహితార్త కలితుంజేయు గోప్యంబుదాచు భోషించు గుణము విడువడా పన్నులేవడి వేళనిచ్చు మిత్రుడీ లక్షణంబుల మెలగుచుండు. ఈ భర్తృహరి సుభాషితం యొక్క భావం, స్నేహితుడు తన స్నేహితుని పాపముల నుండి మరల్చును, సంపదలతో కూడిన వాణినిగా చేయును, అతని దోషములను రహస్యంగా ఉంచుతాడు, సుగుణములు లేశమైనను వాటిని శతాధికముగా పోషించి చాటుతాడు, ఆపద సమయములలో తన స్నేహితునికి దగ్గరగా ఉంటాడు కాని విడిచిపెట్టడు, దారిద్ర్యమున ధన సహాయం చేస్తాడు. ధన్యవాదములు.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు iOS యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు పద్మిని గారి సరదా సమయం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్డ్.
ఇంద్రా కృష్ణమూర్తి నుండి భారతీయ మహిళా వాణిజ్యవేత్త సెప్టికో ప్రస్తుత ముఖ్య కార్యనిర్వహణాధికారి. ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకుంటున్న ముఖ్య కార్యనిర్వహణాధికారిగా చరిత్ర సృష్టించిన భారతీయ మహిళ. ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ కథనం ప్రకారం ఈమె ప్రపంచవ్యాప్తంగా ప్రభావశీలుడైన 100 మంది మహిళల్లో ఒకరు. ఇంద్రాను 1955 అక్టోబర్ 28 తమిళనాడులోని చెన్నై నగరంలో జన్మించారు. ఆమె ఉన్నత విద్యాభ్యాసం చెన్నైలోని హోలీ యాంజిల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో జరిగింది. 1974 మద్రాసు క్రిస్టియన్ కళాశాల నుండి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు గణితాలు పాఠ్యాంశాలుగా డిగ్రీ పట్టాన్ని పొంది, ఆ తర్వాత కలకత్తాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజ్ నుంచి 1976 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ను పొందారు. ఇంద్రా యొక్క మొదటి ఉద్యోగ పర్వం భారతదేశంలోనే ప్రారంభమైంది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలోను, మెట్టూరు బేడ్సెల్ నూల్ మిల్లులోని ఉత్పత్తుల అధికారినిగా ఆమె పనిచేశారు. ఆ తరువాత 1978 ఆమె యేల్ విశ్వవిద్యాలయంలోని యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లో చేరి పబ్లిక్ అండ్ ప్రైవేట్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ పట్టాన్ని పొందారు. యేల్లో ఉన్న సమయంలోనే ఆమె బూజ్ అలెన్ హోమిల్టన్ లో సమ్మర్ ఇంటర్న్షిప్ ని చేశారు. ఆ తర్వాత ఇంద్రాణి బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ లో చేరారు. 80లో ఏల్లో చదువు పూర్తయిన తర్వాత మోటరోలాలోను ఆసియా బ్రౌన్ బోవెరీ సంస్థలోను కీలకమైన పదవీ బాధ్యతలను ఆమె నిర్వహించారు. 94లో పెప్సికోలో ఆమె చేరారు. అనతి కాలంలోనే తన ప్రతిభను చూపి 2001లో ప్రధాన ఆర్థిక నిర్వహణాధికారిగా పదోన్నతిని పొందారు. ప్రపంచ వ్యాప్తంగా పెప్సికో అనేక రంగాలలో కాలుమోపడానికి తన పదునైన వ్యూహాలను ఉపయోగించింది ఆమె. దశాబ్ద కాలంలోనే పెప్సికో దశ దిశ మార్చివేసింది. దాదాపు దశాబ్ద కాలం పాటు ఆ సంస్థ ప్రపంచ వ్యాప్త వ్యూహాలను మెరుగుపరచడంలోనూ మరియు సంస్థ పునర్నిర్మాణంలోనూ ఆమె పాలుపంచుకున్నారు. ఈమె తెచ్చిన వ్యూహాత్మక మార్పులతో 1997లో పెప్సికో అధీనంలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లను ట్రైకాన్ ఒక కొత్త సంస్థగా విభజించడం ఒకటి. ఈ ట్రైకాన్ సంస్థే ఇప్పుడు ఎం బ్రాండ్స్ గా మారింది. 98లో ట్రాపికానాను పెప్సికోలో విలీనం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు ఆవిడ. అలాగే క్వేకర్ ఓట్ సంస్థ గేట్రేడ్ యొక్క విలీనాలు కూడా ఈవిడ కృషి ఫలితంగానే జరిగాయి. 44 సంవత్సరాల పెప్సికో సంస్థకు 5వ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా 2006లో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఇంతకీ ఆవిడ జీతం ఎంతంటారా? బిజినెస్ వీక్ పత్రిక కథనం ప్రకారం 2000 సంవత్సరంలో ప్రధాన ఆర్థికాధికారిగా ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత పెప్సికో రాబడి 72% వృద్ధి చెందింది. ఆవిడకి సుమారు 1.6 మిలియన్ డాలర్లు మూల వేతనం కాగా 2.5 మిలియన్ డాలర్ల నగదు బోనస్ గా మరియు 3 మిలియన్ డాలర్లు భరణంగా అందించేవారట. 2007 మరియు 2008 సంవత్సరాల్లో వాల్ స్ట్రీట్ జర్నల్ అత్యంత గమనింపదగిన మహిళల జాబితాలో ఆమె చోటును దక్కించుకుంది. అలాగే టైమ్స్ పత్రిక అత్యంత ప్రభావశీల మహిళల జాబితాలో ఆమెకు స్థానం ఇచ్చింది. ఫోర్బ్స్ పత్రిక ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళలలో ఒకరిగా ఈమెకు 3వ స్థానాన్ని కట్టబెట్టింది. ఫార్చ్యూన్ పత్రిక 2009-10లో అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో ఈమెను ప్రథమ స్థానంలో నిలిపింది. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన మహిళామణి ఇంద్రానూయి గారికి మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను నీరాజనాన్ని మనం అర్పించాలి. ఇప్పుడు నేను చెప్పిన మహిళామణులు కేవలం కొంతమందేనండి. కిరణ్ బేడి భారతదేశపు మొట్టమొదటి గారిని. 1972 బ్యాచ్ కి చెందిన కిరణ్ బేడి పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి అనేక సంస్కరణలు చేపట్టి మెగసే అవార్డుతో సహా పలు అవార్డులను అందుకున్నారు. కిరణ్ బేడి 9 జూన్ 1949 నాడు పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ లో జన్మించారు. తల్లిదండ్రులకు 4 కూతుర్లలో ఈమె 2వ వారు. డిగ్రీ వరకు స్థానికంగా అమృత్సర్ లోని విద్యాభ్యాసం కొనసాగించారు. 1968-70లో రాజనీతి శాస్త్రంలో పంజాబ్ విశ్వవిద్యాలయం చండీగఢ్ నుంచి ఎంఏ పట్టాన్ని పొందారు. ఉద్యోగంలో చేరిన తరువాత 1988లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టాన్ని పొందారు. 1993లో ఢిల్లీ ఐఐటి నుంచి పిహెచ్డి పట్టాను పొందారు. కిరణ్ బేడి చిన్న వయసులో మంచి క్రీడాకారిణిగా గుర్తింపును పొందారు. మనం కిరణ్ బేడి గారిని గురించిన విశేషాలను చెప్పుకుంటున్నాం కదా. 1968-70లో రాజనీతి శాస్త్రంలో పంజాబ్ విశ్వవిద్యాలయం చండీగఢ్ నుంచి వారు ఎంఏ పట్టాన్ని పొందారు. 93లో ఢిల్లీలోని ఐఐటి వారు కిరణ్ బేడికి పిహెచ్డి పట్టాన్ని ప్రదానం చేశారు. కిరణ్ బేడి చిన్న వయసులో మంచి క్రీడాకారిణిగా గుర్తింపును పొందారు. గతంలో అఖిల భారత టెన్నిస్ టైటిల్ను మరియు ఆల్ ఏషియన్ టెన్నిస్ టైటిల్ను ఆమె గెలుపొందారు. 22 ఏళ్ల వయసులో ఏషియా మహిళల టైటిల్ను కూడా ఆమె గెలుపొందారు. కిరణ్ బేడి అమృత్సర్ లోని ఖల్సా మహిళల కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఉపన్యాసకురాలిగా అంటే లెక్చరర్ గా తన జీవితాన్ని ప్రారంభించారు. 72లో ఆమె ఇండియన్ పోలీస్ సర్వీస్ కు ఎంపికయ్యారు. ఢిల్లీలో ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ గా, మిజోరాంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా, చండీగఢ్ లెఫ్టినెంట్ గవర్నర్ సలహాదారునిగా, ఐక్యరాజ్య సమితిలోనూ ఆమె పనిచేశారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ గా ఉన్నప్పుడు రోడ్లపై ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన కార్లను క్రేన్లతో పారద్రోలి క్రేన్ వేడిగా ప్రసిద్ధి చెందారు. తీహార్ జైలులో పలు సంస్కరణలు ప్రవేశపెట్టి అందరి మన్ననలను పొందారు. వాటి ఫలితంగా ప్రభుత్వ సర్వీస్ రంగంలో రామన్ మెగసే అవార్డును ఆమె పొందారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తూ December 2007 స్వచ్ఛందంగా ఆమె పదవీ విరమణ చేశారు.
పద్మిని గారి సరదా సమయం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
Namaste, this is Bhuvika. Now you are listening to My Media, the voice of India.
మడిషి అన్నాక కోతంత కళాపోషణ ఉండాలి. ఉతగానే తిని తొంగుంటే ఇక మడిసికి గొలికి తేడా ఏటుంటది అంటారు మన రావు గోపాలరావు గారు. అట్టాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే 4 జోకులు, కూసిన సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం ISTV 4:30 to 5 వరకు వినడానికి మీరు సిద్ధమేన మరి.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు పద్మిని గారి సరదా సమయం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్డ్.
శ్రోతలకు పునఃస్వాగతం అండి. ఇప్పుడు మనం రాష్ట్రపతి పదవిని కాదన్న ఒక మహిళా శిరోమణి గురించి తెలుసుకుందాం. భారత నాట్య శిరోమణి, సాంఘిక సేవా దక్షరాలు, జంతు ప్రేమి ధియాసపేస్ శ్రీమతి రుక్మిణీదేవి అరండే ఆదర్శ మహిళా మాణిక్యం 1904 February 29 తమిళనాడులోని మధురైలో బ్రాహ్మణ కుటుంబంలో ఆవిడ జన్మించారు. తండ్రి నీలకంఠ శాస్త్రి ఇంజనీర్, తల్లి శేషమ్మకు సంగీతం అంటే ఇష్టం. తండ్రికి తరచూ ఉద్యోగ బదిలీలు ఉండేవి. ఎనిబిసెంట్ మద్రాసులోని అడయార్లో నిర్వహిస్తున్న థియోసాఫికల్ సొసైటీతో తండ్రికి పరిచయమై తండ్రితో పాటు వెళ్లిన రుక్మిణికి ఆ సంస్థతోనూ నాట్యం, సంగీతం, భారతీయ సంస్కృతులపై మంచి అవగాహన ఏర్పడింది. ఆ సంస్థ నిర్వాహకురాలైన ఎనిబిసెంట్ అనుచరుడు జార్జ్ అరండేల్ను చూసింది. ఆయన అప్పుడు వారణాసిలోని సెంట్రల్ హిందూ కాలేజీ ప్రిన్సిపల్. ఆయనపై ప్రేమాభిమానాలు ఏర్పడి అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ అరండేల్ను మతాంతర వివాహమాడి సంచలనం సృష్టించింది రుక్మిణీదేవి. 1933 మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవం రుక్మిణీదేవి జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ రోజు సాదిర్ అనే నాట్యాన్ని చూసి మైలాపూర్ గౌరీ అమ్మాళ్ దగ్గర శ్రీ కృష్ణయ్యర్ పర్యవేక్షణలో నాట్యాన్ని అభ్యసించి చివరిగా పండనల్లార్ మీనాక్షి సుందరం పిల్లే వద్ద మెళకువలు నేర్చుకున్నారు. రుక్మిణీదేవి మొదటి ప్రదర్శనను 1935 థియోసాఫికల్ సొసైటీ డైమండ్ జూబ్లీ ఉత్సవాలలో చేసి తన అరంగేట్రంతో అందరి ప్రశంసల్ని పొందారు. 1936 January భర్తతో కలిసి సంగీత నాట్యాభివృద్ధి కోసం కళాక్షేత్రను స్థాపించి భారతీయ సంప్రదాయ గురుకుల విధానంలో నాట్యాన్ని నేర్పడం సంభవించింది. అప్పటి నుంచి ఈ సంస్థను 100 ఎకరాల సువిశాల ప్రాంగణంలో తిరువన్మియర్లో అన్ని వసతులతో ఏర్పాటు చేసి విస్తృతం చేశారు. కళాక్షేత్రలో విద్యనభ్యసించి ప్రసిద్ధులైన నాట్య కోవిదులలో శ్రీమతి యామిని కృష్ణమూర్తి, సంయుక్త పాణిగ్రాహి కమలాదేవి చటోపాధ్యాయ, లీలా శాంసన్, రాధా బర్నర్, అంజలి మెహర్, శారద హాఫ్మన్తో పాటు శ్రీ సివి చంద్రశేఖర్ గారు కూడా ఉన్నారు. భర్త అరండేల్తో కలిసి ప్రపంచ పర్యటన చేస్తూ ఎందరో డిఎస్ఆఫీసులను, జేమ్స్ కజిన్స్ అనే కవిని, మేరియా మాంటిసోరి అనే విద్యావేత్తను కలుసుకున్నారు. కొద్ది కాలంలోనే అఖిల భారత యువ థియోసాఫిస్ట్ సమాఖ్యకు అధ్యక్షురాలై, తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ యంగ్ థియోసాఫిస్ట్ గౌరవ స్థానాన్ని ఆమె అందుకున్నారు. అనుకోకుండా బాంబేలో రష్యా బాలే నాట్య కళాకారిణి అన్నా ప్రావ్లోవా కార్యక్రమాన్ని అరండేల్ దంపతులు చూశారు. ప్రావ్లోవాతో పరిచయం రుక్మిణికి నాట్యంపై అభిరుచిని కలిగించి ఆమెతో నౌకలో ఆస్ట్రేలియా వెళ్లి నాట్యం అభ్యసించి ఆమె బృందంలో ప్రదర్శనలిస్తూ సోలోలో విశేష ప్రతిభను ఆమె కనపరిచారు. అన్నా ప్రావ్లోవా ప్రోద్బలంతో రుక్మిణికి భారతీయ నాట్యంపై విపరీతమైన అభిమానం కలిగి జీవితాంతం ఆకలకే అంకితమయ్యారు. భారత్లో నాట్య శిక్షణ ఇస్తూనే విద్యాభివృద్ధికి రుక్మిణి దంపతులు అవిరళ సేవలను అందించారు. భారతదేశంలోనే మొట్టమొదటిగా మాంటిసోరీ విద్యా విధానాన్ని కళాక్షేత్ర ఆవరణలో ప్రవేశపెట్టారు. బీసెంట్ థియోసాఫికల్ హై స్కూల్ 1939 తరగతులు ప్రారంభించడానికి మరియు మాంటిసోరీని డాక్టర్ అరండేల్ ఆహ్వానించారు. ఆ తర్వాత బీసెంట్ అరండేల్ సీనియర్ సెకండరీ స్కూల్, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మరియు మాంటసరీ స్కూల్ ఆఫ్ చిల్డ్రన్, క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, యువి స్వామినాథయ్యర్ లైబ్రరీ మొదలైన సంస్థలను కళాక్షేత్ర ఆవరణలోనే నెలకొల్పి విద్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు. 1952-56 రాజ్యసభ సభ్యురాలే సమర్థవంతంగా దేశ సేవ చేశారు రుక్మిణి. రాజ్యసభ సభ్యురాలిగా అనేక సంస్థలతో సంబంధం కలిగి ఉన్నారు ఆవిడ. మానవ సేవా కార్యక్రమాలన్నింటినో చేపట్టారు. రాజ్యసభ సభ్యురాలిగా జంతు హింసను నిషేధిస్తూ ప్రభుత్వం 1960 తెచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్ట్ ను కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తీసుకురావడంలో రుక్మిణి అరండేల్ చేసిన కృషి ప్రశంసనీయం. ప్రభుత్వం 1962 యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసి రుక్మిణీ దేవిని దానికి చైర్మన్ గా చేసి గౌరవించింది. ఆ పదవిలో జీవితాంతం పనిచేసి జంతు సంక్షేమానికి ఎనలేని సేవలందించారు ఆవిడ. తాను శాకాహారిగానే ఉంటూ శాకాహార వ్యాప్తికి చాలా కృషి చేశారు. 55 నుండి 31 సంవత్సరాలు అంటే జీవితాంతం ఇంటర్నేషనల్ వెజిటేరియన్ యూనియన్ కు ఉపాధ్యక్షురాలుగా పనిచేశారు. రుక్మిణీదేవి సేవా కార్యక్రమాలకు ముగ్ధుడైన ఆనాటి జనతా పార్టీ ప్రధాన మంత్రి గాంధేయవాది శ్రీ మురార్జీ దేశాయ్ ఆమెను రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ప్రకటిస్తామని కోరితే మర్యాదగా తిరస్కరించిన సంస్కారి రుక్మిణి అరండేల్. 82 నిండు జీవితాన్ని కడిపి భరతనాట్యానికి, విద్యాభివృద్ధికి, జంతు సంక్షేమానికి సేవలు అందించిన రుక్మిణీదేవి 1986 ఫిబ్రవరి 24 ఆ దైవ సన్నిధికి చేరుకున్నారు.
ఇప్పటి వరకు మీరు విన్నారు పద్మిని గారి సరదా సమయం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.